కవ్వంటేస్తాము.
మనవలు మనవరాళ్లు అయిపోయారు, మరి విమలారెడ్డి గారు మిగతా విషయాలేమిటి?
నేను ఆమెకు ఏకైక కుమార్తెనైనా కూడా నాకు మా వదినలకు ఎప్పుడు తేడా చూపించేది కాదు. ఏదైనా కూడికలకు గాని ఫెస్టివల్స్ గాని మా బంధువులను లేక సంఘ కాపర్లను ఆహ్వానించాలని ఆమె అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆమె వాళ్ల గృహాలకు వెళ్లి వారిని పిలిచేది. ఇంకొకరెవరైనా అయితే వాళ్లను ఫోన్ ద్వారా ఆహ్వానిస్తారు. అది ఆమె దీనత్వానికి గుర్తు. ఆమె దీనత్వం ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం. సంతోషమైనా లేక విచారమైనా ఆమె చూపే నిగ్రహానికి మేమెంతో ఆశ్చర్యపడేవారము. ప్రతి విషయానికి ఆమె దేవుని మీదనే ఆధారపడుతుంది కాబట్టి ఆ విధంగా ఉండగలిగేది. ఆమె ఎప్పుడు తన కోసమంటూ తన సొంత వాడకానికి ఎప్పుడు బట్టలు కొనేది కాదు. ఆమె వేసుకోవడానికి కోడన్లే అందరూ చీరలు తీసుకుని వచ్చారు. ఆమెకు ఎటువంటి ప్రత్యేకమైన ఇష్టాయిష్టాలు లేవు. అందుకనే ఆమెకు ఎప్పుడన్నా గిఫ్ట్లు కొనాలంటే మాకు చాలా కష్టంగా ఉండేది. ఇంకా దైవభక్తికి సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలు గాని, క్రాసులు గాని, లేకపోతే దేవుడి వాక్యాలు రాసిన అలంకార వస్తువులు గాని కొనేవారు. నా పిల్లలు యువరాజు, దివ్య వీళ్ళిద్దరూ మొదటి 3 సంవత్సరాలు మరియు హాలిడేస్ లో అంతా ఆమెతోనే గడిపినారు. అప్పుడు ఆమె ప్రభావం వారి మీద గొప్పగా పడింది. పడుకునేటప్పుడు ఆమె చెప్పిన బైబిల్ కథలన్నీ నాకెప్పుడు గుర్తొస్తుంటాయని నా కొడుకు చెప్తూ ఉంటాడు. నా కొడుకు అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ వస్తువులలో ఈ బైబిల్ను మాత్రమే తను తీసుకుని తన దగ్గర భద్రపరుచుకోవాలని అడిగినాడు. ఎందుకంటే అది మా తల్లికి ఎంతో విలువైన సంపదగా ఉండేది. యువరాజు కుమారుడు దేవరాజు కూడా ఆమెను ఎంతో ప్రేమించాడు. దేవరాజు చిన్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మ దగ్గరే ఉండేవాడు. అమ్మ రూమ్లోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు. అమ్మ చనిపోయినప్పుడు చాలా దిగులు పడినాడు. అప్పుడు వాడికి 4 సంవత్సరాలు. అవ్వ కాళ్ళు పట్టుకుని నేను కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండేది అని ఎప్పుడు అంటూ ఉండేవాడు.
నాకేస్తే అవ్వ నాకెంతో ఇష్టము, నేను కూడా అంతో కాలు పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్లాల్సిందే అని నేను అనుకుంటున్నాను.
దేవరాజుకు ఆమె లేని లోటు తీరనిది. ఆ రకమైన ప్రేమ పిల్లల్లోనే కాకుండా మనవళ్లు మునిమనవళ్ళ కూడా ఆమె పంచింది, తిరిగి పొందుకుంది కూడా. మా తల్లి తనకు ఆత్మీయ మార్గదర్శి అని నా కోడలు స్రవంతి చెబుతూ ఉంటుంది. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఏ పని విషయం మీద పోతున్నా కూడా ఆమె దగ్గర ప్రార్థన చేసుకునే అలవాటు అందరికీ ఉంది. మా నాన్న ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉండేవాడు. ఆయన కూడా ఎప్పుడు బయలుదేరేటప్పుడు ఆమె దగ్గర ప్రార్థన చేయించుకునే బయలుదేరేవాడు. మా అన్న ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి, ఆయన కూడా ఏదైనా పెద్ద కార్యాలు చేయాలనుకున్నప్పుడు మా ఇంటికి వచ్చి అమ్మ దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్లేవాడు. లాస్ట్ స్టేజెస్ లో అమ్మ ఎక్కువ నా దగ్గరే ఉండేది. అప్పుడు అన్న మా ఇంటికి వచ్చేవాడు. అమెరికాలో నా కూతురు చాలా సంవత్సరాలు ఉన్నింది చదువుకునేటప్పుడు. అప్పుడు కూడా ఆమెకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఫోన్ ద్వారా అమ్మతో ప్రార్థన చేయించుకునేది.
వెరీ లక్కీ, నేను తన గ్రాండ్ డాటర్ అని. అమ్మమ్మ అంత మంచి మనిషిని ఐ నెవర్ నోన్. తన వల్లే నేను క్రైస్ట్ నమ్ముకుంది. చిన్నప్పటి నుంచి షీ బ్రాట్ అస్ అప్ విత్ బైబుల్ స్టోరీస్ అండ్ ప్రేయర్స్. నేను పెద్ద ఎంఎస్ చదివేటప్పుడు కూడా నాకు ఏ కష్టం వచ్చినా ఎనీథింగ్ గుడ్ హ్యాపెన్స్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ డు ఇస్ కాల్ అమ్మమ్మ అండ్ ప్రేయర్స్ చేయించుకునేదాన్ని. బైబిల్లో ఉంది కదా, ద లార్డ్ ఆన్సర్స్ ద ప్రేయర్స్ ఆఫ్ ద రైచియస్. తన వల్ల నా ప్రేయర్స్ ఆన్సర్ అయ్యాయి. అమ్మమ్మ నా ప్రేయర్ చేస్తే ఇంకా ఇట్స్ డన్ అన్న నమ్మకం. She was just amazing in every sense of the word, and we all miss her a lot.
మా నాన్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది, గురువిరెడ్డి అనే ఒక ఆయన చాలా క్లోజ్ గా ఉంటాడు. ఆయన హిందూ అయినా కూడా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్లేవాడు. మేమందరం కూడా ఆమెలాగా ప్రార్థన చేయాలా, ఆమెలాగా ప్రార్థనా యోధులుగా మారాలని ఆమె కోరిక. ఆమె మమ్మను విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆమె కోరికలోని గొప్పతనం మేము గ్రహించగలిగాను. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఆమె అప్పుడు చూసుంటే ఎంతో సంతోషించేది. ఎందుచేతనంటే ఇతరుల గురించి ప్రార్థించేయాలనే భారం నా మీద ఇప్పుడు ఉంది. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగినట్లుగా మా తల్లి ప్రార్థనా భారము నాకు వచ్చింది. పరిశుద్ధాత్మతో నేను నింపబడుటకు ప్రభుని పాదాల చెంత ఇప్పుడు కూడా నా కోసం రోజు ప్రార్థన చేస్తుంటదని నాకు ప్రగాఢ విశ్వాసము. దేవుని రాజ్యం కొరకు పనిచేసేదానికి నా పిల్లలు కూడా నాకెంతో తోడ్పడుతూ ఉంటారు. మా అత్తగారు ఊరైన గణపురంలో నా కొడుకు యువరాజ్ రెడ్డి, నా తల్లి జ్ఞాపకార్థము వైఎస్ జయమ్మ మెమోరియల్ చర్చ్ అని ఒక చర్చి కట్టించినాడు. ఇప్పుడు అక్కడ ఎంతో మంది దేవుని దగ్గరికి నడిపించబడుతున్నారు. అమ్మ మా కుటుంబం గురించే కాకుండా ఇంకా ఎంతో మంది కోసము ప్రార్థన చేస్తూ ఎక్కువ సమయం ప్రార్థనలోనే గడిపేది. అయితే ఒక్కసారి మాత్రము ఆమె కోసం ప్రార్థన చేసే అవకాశం మాకు కలిగింది. 1995 ఆమె బాత్రూంలో పడిపోయి తలకు గట్టి దెబ్బ తగలడం వల్ల స్పృహలేని స్థితిలో ఉండిపోయింది. అప్పుడు మా మూడో అన్న వివేక్ అన్న అక్కడ ఉన్నాడు ఇంట్లో. ఆయన వెంటనే అమ్మని తీసుకుని హైదరాబాద్కు వచ్చినాడు. హైదరాబాద్లో ఆమెకు వైద్యం చేయలేము అని చెప్పినారు. అక్కడి నుండి వెంటనే ఢిల్లీలో ఎయిమ్స్కు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అక్కడికి తీసుకెళ్లాము. ఆ రోజుల్లో ఆ ఆసుపత్రిలో చేర్చడం అంటే చాలా కష్టము, చాలా వెయిటింగ్ లిస్ట్ ఉండేదన్నమాట. అయితే ప్రభు కృపను బట్టి ఆ సమయంలో మా రెండో అన్న రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు. తన పలుకుబడితో ఆసుపత్రిలో చేర్చగలిగినాము. అక్కడ వైద్యులు మా అమ్మకు ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేసినారు. ఆసుపత్రిలో మా తండ్రితో మా తమ్ముడు సుధీకర్ రెడ్డి ఉన్నాడు. ఆ రాత్రి ఆపరేషన్ చేసే ముందు డాక్టర్స్ వాళ్ళకి అస్సలు నమ్మకమే లేకుండా ఉండింది. ఆమెకు బీపీ బాగా లోగా ఉండింది. మా నాన్నకు చాలా గుండె ధైర్యం ఎక్కువ. ఆయన కూడా ఆ సమయంలో అధైర్యంగా ఏడవడం మొదలుపెట్టాడు. మా ప్రార్థనల వల్ల, మా విశ్వాసం వల్ల ఆపరేషన్కు ముందు కొంచెం టైంకు ముందు ఆమెకు పరిస్థితి స్టడీగా అయిపోయింది. అప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేస్తానికి ముందుకు వెళ్ళగలిగారు. ఆపరేషన్ అయిన తర్వాత ఆ పోస్ట్ ఆపరేటివ్ డేస్ లో మా విలేజ్ లో అందరూ ప్రార్థన చేసుకుంటూ, చర్చెస్ లంతా అందరూ క్రైస్తవులందరూ కూడా ఆమె కోసం మోకాళ్ల మీద ప్రార్థన చేసినారు. అది గొప్ప అద్భుతం. అమ్మ తన జీవితంలో ప్రతి అడుగులో యేసుక్రీస్తు ప్రభువును మహిమపరిచింది. మా నాన్న చంపబడిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది, కానీ రోజు రోజుకు ఆమె ఆత్మీయంగా బలపడింది. ఆమె నాన్నను చంపిన హంతకులను క్షమించగలిగింది. వారు శిక్ష పొందుటకు దేవుని హస్తాలకే వారిని అప్పగించింది. నీ శత్రువును క్షమించు అని, పగతీర్చుట నా పని అని దేవుడు తన వాక్యంలో చెప్పిన మాటలను ఆమె నమ్మింది. ఆమె భక్తి జీవితం అంత గొప్పది. ఒక వ్యక్తి బైబిల్ ఎంత ఎక్కువగా నలిగి ఉంటే అంత ఎక్కువగా వాళ్ళు దాన్ని చదివింటారని అందరికీ తెలుసు. మా అమ్మ బైబిల్ చాలా నలిగిపోయి ఉంటుంది. ఆమె బైబిల్ బాగా చిరిగిపోయి అతికించబడి ఉంటుంది. చాలా చోట్ల అండర్లైన్ చేసి ఉంటాయి. ఆమె సాధారణమైన కాంట్రాక్టర్ భార్యగా ఉండి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లిగా అంత స్థాయికి ఎదిగింది. ఆమె ఎప్పుడూ దీనురాలైన తల్లిగానే ఉంది. ఆమె మరణం వరకు ఎంతో దీనురాలిగా ఉంది కాబట్టి దేవుడు ఆమెను ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాడు. యాకోబు 2:17 ప్రకారము, క్రియలు లేని విశ్వాసం మృతము. మా తల్లి ఈ వాక్యాన్ని నమ్మింది. అందుకని ప్రజలకు సహాయం చేయుటలో, పేదవాళ్లకు అన్నం పెట్టడంలో, ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించటంలో, స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొనేది. నేనెప్పుడన్నా పులివెందులకు రావాలంటే నువ్వు ఇంట్లో ఉంటేనే నేను వస్తాను అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ మాటలు జ్ఞాపకం వస్తే నేనెంత సెల్ఫిష్గా ఆలోచిస్తున్నానో గ్రహించాను. మా అమ్మ తన డబ్బులన్నీ దేవుని రాజ్యం కట్టేదానికి వాడుకునేది. దేవుని సేవకులు ఎవరైనా తన సహాయం కోసం వస్తే ఎప్పుడు వాళ్ళకు సహాయం చేసేదానికి వెనుకాడేది కాదు. ఎంతోమంది పాస్టర్లు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆమె దగ్గర సహాయం పొందేవాళ్లు. వాళ్ల చర్చిలు కట్టేదానికి కూడా ఆమె తన వంతు సహాయం చేస్తూ మళ్లీ నాన్న దగ్గర కూడా రికమెండ్ చేసి నాన్నను డబ్బులు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసేది. ఎప్పుడు డబ్బులు కూడా పెట్టుకోవాలనే ఆలోచన ఆమెకు ఉండేది కాదు. ఆమె ఒక కోటీశ్వరునికి భార్య అయ్యుండి ముఖ్యమంత్రికి తల్లి అయినప్పటికీ చాలా తక్కువ నగలేసుకునేది. ఎప్పుడు సింపుల్ శారీస్ కట్టుకునేది. ఆమెకు ఎక్కువ కోరికలుండేవి కాదు. ఆమె ఎప్పుడూ దేవుని ప్రజలకు ఇవ్వాలా, పేదవాళ్లకు సహాయం చేయాలా అనే దాన్ని బట్టే దానికోసమనే ఖర్చు చేసేది. మా అమ్మ మరణం కూడా గొప్ప అరుదైన సంఘటన. లాగానే 2006 లో కూడా బాత్రూంలోనే పడిపోయింది. అప్పుడు అన్కాన్షియస్ అయిపోతానే హైదరాబాద్కు తీసుకొచ్చినారు. అపోలో హాస్పిటల్లో చేర్పించినాము. అప్పుడు కూడా అన్కాన్షియస్గానే ఉండింది. అప్పుడైతే మా అన్న రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సర్వసభ్యుల సమావేశ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు. అంటే ప్లీనరీ అని జరుగుతుంది కదండి అది. ఆయనకు అంత బిజీగా ఉన్నా కూడా అమ్మను చూసేదానికి పొద్దున సాయంత్రం రోజు వచ్చేవాళ్ళన్నమాట. అప్పుడు మా వదిన అన్న భార్య విజయలక్ష్మి గారు రోజు హాస్పిటల్లో ప్రార్థనలు పెట్టేవాళ్లు. పాస్టర్లు పొద్దున సాయంత్రం వచ్చి ప్రార్థన చేసేవాళ్లు. ఈ అపోలో హాస్పిటల్ హిస్టరీలోనే ఇటువంటిది ఎప్పుడు జరగలేదట. హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో కోమాలో ఉన్న అమ్మ కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రార్థనలు జరిపించినారు. ఆ పరిస్థితుల్లో దేవుడి సహాయం మాకు ఎంతో ఎక్కువగా ఉండింది. ఆమె ఇల్నెస్ వల్ల ప్లీనరీకి గాని అన్న మిగతా కార్యక్రమాలకు గాని ఎలాంటి ఆటంకం కలగలేదు. శ్రీమతి సోనియా గాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా అమ్మను చూడడానికి హాస్పిటల్కి వచ్చినారు. ఆమె ఎట్లా ఉంది అని ప్రతిరోజు పొద్దున సాయంత్రం అన్నను అడిగేవాళ్ళంట. ఆమెకు సిక్ అయినప్పటి నుంచి ఆమె చనిపోయేంత వరకు అన్ని పరిస్థితుల్లో యేసుప్రభువు మహిమపరచబడినాడు. 2006 జనవరి 25 సాయంత్రం 4:42 అమ్మను దేవుడు తన ఇద్దకు పిలుచుకున్నాడు. అప్పుడు ఆమె వయసు 75. ఆ మరుసటి రోజు అనగా 26 12:30 మా నాన్న సమాధి పక్కనే ఆమెను కూడా భూస్థాపనం చేసినారు. దుఃఖకరమైన ఆమె మరణ వార్త అన్ని పేపర్స్లో ప్రింట్ చేపించబడినాయి. ఆమె బరియల్ కార్యక్రమం అంతా టీవీ ఛానల్స్లో ఆంధ్రప్రదేశ్ అంతా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. దీనివల్ల యేసుక్రీస్తు ఎంతగానో మహిమపరచబడినాడు. మా కుటుంబం అందరి గురించి బిషప్పులు, పాస్టర్లు, సువార్తికులు అందరూ మమ్మల్ని దర్శించి దేవుని వాక్యంతో ఆదరించారు. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన దాసురాల అని దేవుడు ఆమెను అభినందించి ఉంటాడు. ఆమె తన జీవితంలో దేవుణ్ణి ఘనపరిచింది కాబట్టి ఆమె పిల్లలమైన మేము చాలా గొప్పగా ఆశీర్వదించబడినాము.
భారత ప్రధాని గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తల్లి శ్రీమతి వైఎస్ జయమ్మ మృతి పట్ల సంతాప సందేశాన్ని పంపిస్తూ, మీ తల్లి శ్రీమతి జయమ్మ మృతి పట్ల నేను చాలా వ్యథ చెందాను. ఈ వ్యక్తిగత దుఃఖ సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తున్నాను అని అన్నారు.
ఈ మధ్య ఏ గేట్స్ మరియు ఎలైన్ రాసిన ది మెజర్ ఆఫ్ విమెన్ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. ఆ మోడల్ ఉమెన్ ఎట్లా ఉండాలా అని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మా తల్లిలో ఈ లక్షణాలన్నీ నేను గుర్తించినప్పుడు నేను నమ్మలేకపోయాను, ఆశ్చర్యపోయాను.
సౌందర్యంపై దేవుని దృక్పథాన్ని గ్రహించుట,
దేవుని స్వభావాన్ని ప్రతిబింబింపచేయుట,
సమాధానపరచువారిగా ఉండుట,
ఇతరులతో దైవభక్తిని పంచుకొనుట,
భర్తను ప్రేమించుట,
పిల్లలను ప్రేమతో పెంచుట,
పవిత్ర జీవితం జీవించుట, మంచి కార్యాలు చేయుట,
ఆదర్శవంతంగా గృహాన్ని నిర్వహించుట.
శ్రీమతి వైఎస్ జయమ్మలో ఈ లక్షణాలన్నీ అక్షరాల మూర్తి భవించాయి, సంపూర్ణంగా పరిమళించాయి. అవి ఏ విధంగా సరిపోతాయో ఒకదాని తర్వాత మరొకటి పరిశీలిద్దాం.
మొదటగా సౌందర్యంపై దేవుని దృక్పథం గ్రహించుట గురించి మాట్లాడదాం. ఈ కాలంలో స్త్రీలంతా బాహ్యాలంకరణ మోజులో ఉన్నారు, కాని మా తల్లి మాత్రం చాలా సామాన్యంగా ఉండేది. దేవుని దృక్పథం ప్రకారమే తన సౌందర్యాన్ని అంచనా వేసుకునే అలవాటు ఆమెకు వచ్చింది. ఒక వ్యక్తి ఏ విధంగా డ్రెస్అప్ చేసుకున్నాడు, ఏ విధంగా డెకరేట్ చేసుకున్నాడు, ఏ విధంగా నగలేసుకున్నాడు అనేది ఎప్పుడు ఆమె గమనించేది కాదు. అమ్మ తన అంతరంగ సౌందర్యంను మొదటి పేతురు 3:4 వాక్య ప్రకారము అభ్యాసం చేసింది.
సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను.
అది దేవుని లక్షణం. మొదటి తిమోతి 2:9-10 చెప్పబడిన పౌలు మాటలను కూడా మా తల్లి అనుసరించింది.
దైవభక్తి కలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను.
రెండవది, దేవుని స్వభావం ప్రతిబింబింపచేయుట. మా తల్లి దేవుని యందు భయభక్తులతో జీవించింది. ఆ క్రిస్టియన్ సొసైటీలో అనేకులకు ఆమె సహాయం చేసింది. అందరూ ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటారు. పులివెందుల పాస్టరు రెవరెండ్ సాల్మన్ అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన ఆమె గురించి ఆమె చనిపోగానే ఒక పుస్తకం రాసినారు. ఆ పుస్తకం పేరు వాడబారనే పుష్పం. ఆ బుక్ లో మిగతా చాలా మంది ఒపీనియన్స్, వాళ్లకు అమ్మతో ఉన్న అనుభవం గురించి సేకరించి ప్రింట్ చేపించారు. అది చాలా బాగుంది ఆ పుస్తకము. ఆమె గుణలక్షణాలన్నీ ఆ పుస్తకంలో ఆయన రాసినారు. కేంబ్రిడ్జ్ క్రికెట్ ప్లేయర్ సిటీ స్టడ్ ఈ విధంగా చెప్పారు, ఒకే ఒక జీవితం, అది త్వరలోనే గతించిపోతుంది. జీవితంలో క్రీస్తు కొరకు చేసిందే నిలుస్తుంది. యేసు కొరకు నీ జీవితం సమర్పించినప్పుడు నీవేమీ నష్టపోవు. నీ స్వార్థం నిమిత్తము నీవు జీవించినట్లయితే నీవేమీ సంపాదించుకోలేవు. ఎంత మంచి మాటలు కదండీ.